வித்யா நாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரி தரித்ராணாம் சிந்தாமணி குணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஓம் நமசிவாயை ச நமசிவாய, ஓம் நமசிவாயை ச நமசிவாய, ஓம் நமசிவாயை ச நமசிவாய. தேவுடி பிள்ளைக்கு அந்தரும் பெத்தலே கனக சிவபார்வத்தில் இத்தரும் விடுதலைக்கு பிரவேசிச்சகானே இட்டு அருந்ததி வண்டி பதிவிரதலு ருஷிபத்னுலு தேவதாஸ்திரீலு தேவதலு அந்தரும் வெஞ்சேசாரு. இஸ்திரீலந்தா சிவபார்வத்தில் சுட்டூ சேராரு. சமயம் வச்சிந்து கனக வாரந்தா எவரிக்கு தோச்சிற கோரிக்கலு வாழ்வு வெளிபுச்சடம் முதல் பெட்டாரு. தாந்தோபாடு கொந்த சமத்காரால் ஆடாரு. சிவுண்ணி பெளி சேசுக்கு எந்த திருஷ்டவந்துராலு வையோ பார்வதி, மேம் மா இன்ட்லோ சீக்கடி படுத்தே தீபம் வெலிகించుకోవాలంటే அக்னி தெச்சுக்கோவாலி, பிரமித தெச்சுக்கோவாலி, பிரமிதலோ நெய்யி பொய்யாலி, ஒத்துலெய்யாலி. தீரா இந்த கஷ்டப்பட்டு தீபாராதன చేసినా గట్టిగా గాలేస్తే ఆ గాలికి దీపం కొండెక్కుతుంది. అదే నీకు ఆ బాధ లేదు. మీ ఆయన కుడికొండ సూర్యుడు గనక పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తాడు. చీకటి పడిన తర్వాత ఆయన ఎడమకొండ తెరుస్తాడు ప్రేమగా. దాంతో వెన్నెలు వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఈ రెండూ కాకుండా ఉంటే మూడవ కన్ను ఎలాగో ఉండనే ఉంది. దాంతో దీపం వెలిగించుకోవచ్చు. వంట చేసుకోవడానికి నిప్పు వెతుక్కోక్కర్లేదు. అగ్గిపెట్లు గిగ్గిపెట్లు కొనుక్కోక్కర్లా. చక్కగా పొయ్యిలో కట్లు పెట్టి మీ ఆయన అలా చూస్తే మూడవ కన్నుతో మగ్గును వండుతుంది. కొంచెం ఎక్కువగా చూస్తే కట్టెలే కాదు అన్నం కూడా వండుతుంది. అది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ అంది, అసలు వాళ్ళు కావాలంటే ఆహారానికి వెతుక్కోవాలా, ఆకలి వేస్తే తినడానికి అన్నీ ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఆయనకి మాంసం తినాలని కోరుకుంటే ఏ భక్త కన్నప్పో తెచ్చే పంది మాంసం దొరక్కర్లా. చేతులు లేడి ఉంది. ఆయన ఇప్పుడు సారంగపాటి కదా. మరి సారంగం అంటే లేడి. శివుడి యొక్క చేతుల్లో ఒక చేతిలో జంక ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఉత్సవ మూర్తుల విగ్రహాల్లో చూడండి, ఓ చేతిలో జంక, మరో చేతిలో గొడ్డలు ఉంది. గొడ్డలతో దీన్ని పుట్టుక్కురు వేసుకోవచ్చు. ఇంకా వండుకోవడానికి నీళ్లు కావాలంటే నెత్తి మీద గంగ ఉంది, వండుకోవడానికి నిప్పు ఉంది. అన్నీ రెడీగా ఉన్నాయి. ఆయనే తినాలనుకుంటే అన్నీ ఆయన చేతిలో ఉంటాయి. అంత ఒక ఆవిడ, ఓ శరీరముఖమా, ఆయన చేతిలో పెట్టుకునేది తినడం కోసం కాదు, జింకను పెట్టుకోవడానికి ఒక కారణం ఉందిలే. ఆ జింక ఎప్పుడో తపస్సు చేసి ఉంటుంది, దాని మీద వ్యామోహంతో చేతిలో పట్టుకున్నాడు. అలా చేతిలో ప్రేమతో పట్టుకున్న జింకని ఆయన చంపుకు తింటాడా వండుకు తింటాడా అన్నది ఒక ఆవిడ. ఇక్కడ నేను చాలా కాలం క్రితం, దాదాపుగా 34 ఏళ్ల క్రితం చదువుకున్న రోజుల్లో ఒక పద్యం రాశాను. అందరూ జింక ఎందుకుంటుంది శివుడి చేతిలో అని రకరకాల ఊహలు చేశారు. నాదో కొత్త ఊహ. ఈశ్వరుడు చేతిలో లేడిని ఎందుకు పట్టుకున్నాడు అంటే, ధన గర్వాంధులము మూలం గనదు. కొందరికి డబ్బు వస్తే అహంకారం వస్తుంది, అహంకారంతో కళ్ళు విండు కనిపించవు, గుడ్డివాళ్ళు అయిపోతారు. గర్వాంధులు గర్వం చేత గుడ్డివాళ్ళు అయిపోతారు. జింక అలా ధన గర్వాంధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం చూడదు. స్తోత్రముల్ పఠిం పంగబోదు, డబ్బిస్తావా డబ్బిస్తావా అని వాళ్ళ మీద స్తోత్రాలు చదవదు. ఇప్పుడు అధికారంలో ఎవడుంటే వాడి స్తోత్రం చేయటం లక్షణం కదా మనకి, అలాంటి స్తోత్రాలు చేయదు. అనయంబు వినబోదు మూర్ఖ జన గర్వాలాపములు. మూర్ఖులు అహంకరించి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే ఆ వాగుడులు వినదు, మూర్ఖుల పలుకులు వినదు. పచ్చివేయును, ఎంత గడ్డి మాత్రమే వేస్తుంది, పూరి వేస్తుంది తప్ప అది పూరి తిందరు. దానివల్ల ఏం చేస్తాడు ఆయన, ఓహో నీకు డబ్బు పెంచలేదు, ధనగర్వాంధుల యొక్క ముఖం చూడవు, ఎవరి మీద పిచ్చి స్తోత్రాలు చేయవు, మూర్ఖుల పలుకులు వినవు, నీ అంతటి నువ్వేదో గడ్డి వేసి ఆనందంగా బతుకుతున్నావు అనుకుని సుఖంగా నిద్రపోంటాడు. సుఖి అయి ఉత్సాహి అయి ఉండు, నీవును హస్తం గుణదానిదాల్చెదవు శంభు నీలకంఠేశ్వర. అందుకని ఎవరు పవిత్రంగా ఉంటారో, ఎవరికి డబ్బు పెచ్చుండదో, ఎవరు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందుతారో, ఎవరు మూర్ఖులతో స్నేహం చెయ్యరో, అటువంటి వాళ్ళంటే శివుడికి ఇష్టం. కనుక శివుడు ఈ లేడిని అందుకు చేతిలో పెట్టుకున్నాడు అని రాశాను. ఎప్పుడు మనం కూడా జింకలం ఉంటే శివుడికి లెంకలం అవుతాం, అప్పుడు మన జీవితమే ఏ వంక లేకుండా అవుతుంది. చాలా ఇష్టమైన పద్యంలో నీలకంఠేశ్వర శతకంలో నాకు అదొక ఇష్టమైన పద్యం అన్నమాట. ఈ పద్యం అంటే జయేంద్ర సరస్వతులు వారు చెవి కోసుకునేవారు. రోజు అప్పట్లో మొదట్లో ఆయనకి ఓపిక ఉన్న రోజులు ఈ పద్యం వినేవారు అన్నమాట. ధన గర్వాంధులమో ములంగన్నదు, స్తోత్రముల్ పఠింపంగబోదు, అనయంబున్ వినబోదు మూర్ఖ జన గర్వాలాపముల్. పచ్చిమేయును సారంగము నిద్రవో సుఖియై ఉత్సాహియై ఉండు, నీవును హస్తం బునదానిదాల్చెదవు శంభు నీలకంఠేశ్వర. ఈ విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్య చేస్తూ ఉండగా అప్పుడు అరుంధతి వచ్చింది. ఎంతసేపు అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెబుతారు, చెప్పవలసింది భర్త గారికి, ఆయనకి చెప్పాలి అని శివుడి దగ్గరికి వచ్చి, ఈశ్వర సమస్తం విడిచిపెట్టి రేపటి నుంచి నీ ఇంటిలో నీతో కాపురానికి వస్తున్నది, పుట్టింటిని మరిచిపోవాలి ఈవిడ, సంపదలను విడిచిపెట్టాలి ఈవిడ, తాను ఎంతో కాలంగా పెరిగిన ఇష్టమైన స్థలాన్ని విడిచిపెట్టాలి రేపటి నుంచి, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, అంత ప్రేమతో సర్వం విడిచి నీ ఇంటికి వస్తున్న ఈమెను నువ్వు చాలా గౌరవంగా చూడాలి సుమా, అసలు వీళ్ళమ్మ నిన్ను అల్లుడిగా అంగీకరించలేదు, ఈ పార్వతిని నీకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడలేదు, కానీ వివిధం బోధయిత్వే మాం సొరతిం కర్తుమర్హసి, నేనే పరిపరి విధాలుగా బోధించి నచ్చ చెప్పి ఈవిడిని నీ చేతిలో పెట్టించాను, నా మాట నీవు చెల్లించాలి సుమా, నా మాట మీద నమ్మకంతో మేనాదేవి ఈ పార్వతిని నీకు ఇచ్చింది, ఈ శైలజని కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసుకో, జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడు అవమానించకు, కోపం వస్తే మంచం మించి పట్టుకుని తోసి కింద గెంటేయకు, ఈమె ఏదైనా అడిగితే కుదిరినంత వరకు ఇచ్చి ప్రేమించు, ఒకవేళ ఆ వస్తువు ఇవ్వడం కుదరకపోతే ప్రేమగా నచ్చ చెప్పు, ద్వేషించకు, అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వచ్చే భార్యను ఎలా చూడాలో అలా చూడు. ఈశ్వరుడు జగత్తుకి ఆదర్శప్రాయుడు అవ్వాలి, నిన్ను చూచి రేపటి నుంచి పురుషులంతా ఆడవాళ్ళని మహిళా దినోత్సవం అని సంవత్సరానికి ఒకరోజు పూజించడం కాకుండా నిత్యం పూజించాలి. ఇప్పుడు అహల్య వచ్చింది, నువ్వు చీటికి వాటికి ముసలి వేషంలో మమ్మల్ని మోసగిస్తున్నావు, మీ ఆవిడ్ని మోసగిస్తున్నావు, భయంకరాకారం ధరిస్తూ ఉంటావు, ఏం చేస్తావో తెలియదు. వృద్ధావస్థాం పరిత్యజ్య హ్యతీవ తరుణో భవ, నీవు ముసలితనాన్ని విడిచిపెట్టి ఎప్పుడు పద్మాకర్ గారు చూసావా, అలా మంచి నవయువకుల్లో ఉండు, గిరదాల జుట్టుతో మురిసిపోయేలా చేయని భార్యని ఎప్పుడు ముసలితనం చూపించకు, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంది అహల్య. ఏది పతివ్రతలతో శివుడికి నచ్చ చెబుతున్నారు, అప్పుడు మనకేమనిపిస్తుంది, నిజంగా శివుడు ఆవిడ ప్రేమగా చూడటా ఏమిట్రా బాబు అనిపిస్తుందా, కాదట, ఈశ్వరుడి వంక పెట్టి లోకానికి ఒక గొప్ప సత్యం తెలియజేస్తున్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళేమిటి, వాళ్ళు బతుకేమిటి, శివుడు ఎక్కడ? వాళ్ళు ఎంత పతివ్రతలు అవ్వచ్చు, ఎంతో గొప్పవాళ్ళు అవ్వచ్చు, జగదీశ్వరుడికి, సర్వవ్యాపకుడికి, అసలు రూపమే లేని వాడికి, ఎప్పుడూ అమ్మవారిని విడిచిపెట్టని వాడికి హితబోధ చేయటం అంటే అది హితబోధ కాదు, లోకశ్రేయస్సు కోసం భవిష్యత్తులో వాళ్ళకి ఒక గొప్ప విషయం చెప్పడానికి అలా చెబుతున్నారు. ఇప్పుడేమో ఇలా చెబుతారు శివుడికి, కాసేపు నాకు అమ్మవారికి చెబుతారండో, వాళ్ళ పక్షపాతం లేదు, నువ్వు వీడిని ఎలా చూసుకొని చెప్పారో అమ్మవారికి అలాగే చెప్పారు, ముందు వీరికి చెప్పారన్నమాట, నువ్వు ఎప్పుడు వృద్ధ రూపం లేకుండా, విసుగు లేకుండా ఆవిడ్ని కాపాడు. ఇంతలో తులసి వచ్చింది, ప్రభు నీవు పూర్వం ఈ సతిని పరిత్యజించావు, మన్మథుణ్ణి దహించావు, కానీ ఆమె మీద ప్రేమ విడిచిపెట్టలేక వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళని రాయబారానికి పంపావు, ఎన్ని ప్రయత్నాలు చేసావో ఈ పార్వతిని భార్య కావాలని, ఆ ప్రయత్నాలు మర్చిపోకు, యావజ్జీవితం ఆవిడ్ని గంగని నెత్తి మీద పెట్టుకోవడం కాకుండా ఈవిడ్ని ఇంకా నెత్తి మీద పెట్టుకుతూడు, శరీరంలో సగం భాగం ఇచ్చి కాపాడు అన్నది తులసి. స్వాహాదేవి లేచింది, స్త్రీ మాట వినని కుటుంబం ఎప్పుడూ బాగుపడదు ఆవిడన్నమాట. నేను అట్లా స్థిరోభవ మహాదేవ స్త్రీనామం వచ్చేసి సాంప్రదం, ఇక్కడ స్త్రీ అంటే భార్య అని అర్థం, రోడ్డు మీద పోయేవాళ్ళని కాదు. నీ భార్య మాట ఎప్పుడు జవదాటదు, వివాహం వ్యవహారం ఇటువంటి వాటిల్లో కుటుంబం జాగ్రత్తగా నడపడంలో దక్షత కలిగిన వాళ్ళు భార్యలే, కాబట్టి నీ భార్య పరమదక్షురాలు, ఆమె మాట జవదాటి జీవితం పాడు చేసుకోకు అని స్వాహాదేవి అన్నది. రోహిణి వచ్చింది, మా ఆయన సంగతి నేను చూస్తూనే ఉంటాను, 27 భార్యల్లో నన్ను ప్రేమగా చూసి తక్కిన వాళ్ళని కొంచెం పక్షపాతంతో దూరం పెడతాడు, దానివల్ల స్త్రీలు ఎంత బాధపడతారో నాకు తెలుసు, నువ్వు మాత్రం ఈ పార్వతినే బాగా ప్రేమగా చూడు, భార్యలు ఎంతమంది ఉన్నా అందరినీ సమానముగా నిష్పక్షపాతంగా చూసేవాడు ధన్యజీవి, నీ అదృష్టం, నువ్వు పరమేశ్వరుడివి, నెత్తి మీద ఉన్న గంగ కేవలం పోషకురాలుగా నెత్తి మీద పెట్టుకున్నావు తప్ప ఆవిడతో నీకే సంబంధం లేదు, కానీ ఈమె నీ భార్య, ఈమెను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూడాలి సమా అంది. ఇప్పుడు వసుంధర భూదేవి పలికింది, జానాసి భావం భావజ్ఞ, నీవు ఎవరి మనస్సులో ఏముందో తెలుసుకోగలిగే సత్తా ఉన్నవాడివి, శివుడంటే ఇతరుల యొక్క మనోభావాలు గ్రహించేవాడు. ఈ మధ్యన ఈ మనోభావం అనే పదం తెగవాడే కంపు చేశారండి, అందరికీ మనోభావాలు దెబ్బతిండమే, అసలు మనస్సు అంటే ఏమిటో భావం ఏమిటో తెలియదు, ఎవడికి వాడే మనోభావం మనోభావం, బహుశా వాడి ఉద్దేశం మనోభావం అంటే అవగాహన చేసాం అనుకుంటున్నారో ఏమిటో తెలియదు, కానీ మనస్సులలో ఎప్పుడు ఏ విధమైన ఆలోచనలు పుడతాయో గ్రహించే శక్తి ఉన్న పరమేశ్వరుడి వెనుగు ఈ సుందరాంగి యొక్క మనోభావం గ్రహించి ఆమెను జాగ్రత్తగా చూసుకో. అన్నిటికీ మించి పుట్టింటి వారు ఆవిడికి డబ్బు ఇస్తారు, ఆ డబ్బు పుచ్చుకుని నీ దగ్గరికి వస్తుంది, అత్తవారి సొమ్ముని వ్యర్థం చేయకు, ఏదో పార్వతి కోసం హిమవంతుడు మేనాదేవి రేపు నగలిస్తే ఈ నగలు తాకట్టు పెట్టకు జాగ్రత్త. ఎంత బాగా చెప్పారంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, నచస్వం స్వామినం శంభు, ఆవిడ డబ్బుని జాగ్రత్తగా కాపాడు, ఆవిడ నీ డబ్బు జాగ్రత్తగా కాపాడుతుంది, అంటే దీన్ని బట్టి భార్య యొక్క సొమ్ముని వ్యర్థం చేయకూడదని మనం కూడా గ్రహించాలి. భార్యమని వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంటే ఆ గొలుసుని తీసుకెళ్ళి పులుసు చేయకూడదు మనం, ఆవిడేదో మన మీద ప్రేమ చూపిస్తోంది అని అలుసు చేయకూడదు, వారి పుట్టింటి సొమ్ముని వారికి ధర్మంగా అప్పచెప్పడం మన ధర్మం, ఈమె నీ ధర్మమును నీ ధనమును కాపాడుతుంది. ప్రత్యేక స్వం అన్నారు, స్వం అంటే ధనం అన్నమాట, నీ సంపదని అభివృద్ధి చేస్తుంది ఈవిడ. అంతరార్థం ఏమిటి, ఈవిడ నీలో ఉన్న యోగశక్తిని ఈశ్వర శక్తిని అభివృద్ధి చేస్తుందని రెండో అర్థం. నువ్వు ఈశ్వరుడివి, ఈశ్వర శక్తి నిలబడాలంటే ఈశ్వరి పక్కన ఉండాలి. ఇప్పుడు శతరూప స్వయంభూ మనూభార్య అన్నది, భోగం దివ్యం వినాభక్త నహితుప్యే క్షుధాతుర, ఎప్పుడూ కూడా ఆకలిగా ఉన్నవాడు బాగా రుచిగా ఉన్న పదార్థం తింటేనే ఆకలి తీరుతుంది, అలాగే స్త్రీకి మనస్సులో భర్త ప్రేమ అనే ఒక ఆకలి ఉంటుంది, ఆవిడకి ఎన్ని సంపదలున్నా ఎంత డబ్బున్నా లేకపోతే మరి ఎన్ని విశేషాలున్నా మనస్సులో ప్రధానమైన కోరిక ఏమిటి, నా భర్త నన్ను ప్రేమగా చూడవలెను, ఈ కోరిక ప్రతి స్త్రీకి ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావు, ఈమె నీ భార్య కనుక ఈమె మనస్సులో కోరికలు తెలుసుకుని ఆమె మనస్సుకు సంతృప్తి కలిగించు, ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం ఎటువంటిదో ప్రేమతో తన దగ్గరకు వచ్చిన భార్య యొక్క మనస్సు గ్రహించి ఆవిడ కోరిక తీర్చడం కూడా అటువంటిదే. కాబట్టి ఆవిడ ప్రేమగా చూసావా, ఆవిడకి మృష్టాన్నం పెట్టినట్టే. ఆ మృష్టాన్నం పెట్టడం ఓ సిపివిష్ట నీకు ఇష్టమైన కార్యంగా మార్చుకో అనగాని ఇప్పుడు సంధ్యాదేవి లేచిందండో ఈ విశ్వకర్మ గారి కూతురు సూర్యభగవానుడి భార్య భార్యాభర్తలు అప్పుడప్పుడైనా ఏకాంతంగా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఏ ఎప్పుడు చూసినా తీర్థయాత్రలని ఇంకోటిని ఒంటరిగా తిరగడమే కాదు, ఇది అందరికీ కొంచెం షాక్ లేమాట. సంధ్యాదేవి అన్న మాట ఏంటంటే కొంచెం పురుషులకు షాక్ ఇచ్చిందనమాట. దిక్మాలముగులు చాలామంది వాళ్ళ హనీమూన్లు, వాళ్ళ ట్రిప్పులు, వాళ్ళ తీర్థయాత్రలు, లేదా ఎప్పుడు చూసినా చెన్నై అని, మైసూర్ అని, బెంగళూరు అని తిరగడమే కాదు. భార్య యొక్క మనస్సు జరిగి అప్పుడప్పుడు ఆవిడతో అయినా ఏకాంతంగా తిరుగుతూ ఉండాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆవిడ ఆనంద పెట్టాలి. అలా పెట్టకుండా ఒంటరిగా తిరగడం మహాపాపం సుమా. అంటే ఒక విధంగా నాకు కూడా సంధ్యాదేవి కొంచెం సంబోధన చేసింది. ఎప్పుడు చూసినా పురాణాలు చెప్పుకుంటూ గుంటూరులోను, లేకపోతే చెన్నై అంటో, బెంగళూరు అంటో, కనీసం అప్పుడప్పుడైనా అమ్మగారిని తీసుకెళ్ళవాయ్ అంది ఆవిడనమాట. ఇప్పుడు బ్రహ్మగారు ఇవన్నీ విని సర్వలోకేశ్వరుడైన ఈశ్వరునికి తెలియని ధర్మం ఉన్నదా, మన అందరం ఏదో ధర్మం చెబుతున్నావులే. ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది. శివుడు చెప్పిందే ధర్మం, శివుడు చెప్పిందే వేదం. శివాశివులు అభిన్న స్వరూపులు, ఇద్దరూ కలిసే ఉంటారు అన్నాడు ఆయన. ఇప్పుడు శంకరుడు అన్నీ విని, దేవీమూర్తులారా, మీరు చెప్పినవి అన్నీ విన్నాను, ఇంతగా చెప్పవలసిన అవసరం లేదు, అయినా చెప్పారు. ఈరోజు నుంచి నేను చాపల్యం లేకుండా నా భార్యని సర్వకాల సర్వ అవస్థల్లో అతి జాగ్రత్తగా చూసుకుంటాను, ఇక మా ఇద్దరికీ వియోగం లేదు అని పలికాడు. అప్పుడు ఆ స్త్రీలు సిగ్గుపడి, నిజమే సుమా, ఏ వియోగం ఎరగనటువంటి మహానుభావులకి ఇలాంటి ధర్మాలు చెప్పడం తప్పే, అయినా మేము స్త్రీలం కనుక, స్త్రీ పక్షపాతులం కనుక, అందులో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని మాకు వాట్సాప్లో పంపారు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చెప్పాం అని వాళ్ళంతా పక్కకి తొలగారు. ఈ సమయంలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక ఆవిడ ఏడుస్తూ వచ్చింది. ఏమమ్మా అందరూ పెళ్లి జరిగిందని ఆనందిస్తుంటే నువ్వు ఏడుస్తావంటే, శివుడికి పెళ్లి జరిగింది బాగానే ఉంది, మధ్యలో ఆయన చచ్చిపోయాడు, శివుడు మూడవ కన్ను తెరిచి నా భర్తని భస్మం చేశాడు, నా భర్త లేకపోతే ఎన్నుంటే మాత్రం లాభమేమిటి, పరమేశ్వర ఈశ్వర జగదీశ్వర రక్షించు, భర్తృవియోగం ఎంత బాధయో ఈ పార్వతిని అడుగు చెబుతుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ తమ భర్తకి దూరంగా బతకలేరు, నా భర్తని బతికించు, ప్రసన్నుడవుక అనగా ఆయన జాలిపడ్డాడు. నీకు ద్వాపరయుగంలో నీ భర్త బతుకుతాడని వరం ఇచ్చారు కదా అన్నట్ట. అప్పుడు దేవతలు ఏమన్నారు, భక్తవత్సల నామాత్వం దీనబంధుర్దయానిధి కామం జీవయ సోత్సాహం రతిం కురు నమోస్తుతే. నువ్వు భక్తవత్సలుడివి, ఎప్పుడో ఇచ్చిన వరములను ముందుకు తీసుకొచ్చి ముందే బతికించే శక్తి కలిగిన వాడివి, దయాస్వరూపుడివి. ఈ రతీదేవి నీ కళ్యాణ సమయంలో నీ కాళ్ళ మీద పడి నా భర్త ప్రాణాలు నాకు దేహి దేహి పాహి పాహి అని ప్రార్థిస్తుంటే ఆ మాత్రం రక్షించలేవా, నీకు నమస్కారం అనగానే శివుడు జాలిపడిపోయాడు. ఎంతమంది ప్రార్థిస్తున్నారు, రతి కూడా ప్రార్థిస్తోంది, కాబట్టి నా సతి ఉన్న ఈ శుభ సందర్భంలో ఈ క్షణమే శంకరుడిని నేను అభయం ఇస్తున్నాను. ఈ శంకరుడి యొక్క మూడవ కంటి వంటకి దగ్ధమైపోయిన కాముణ్ణి బ్రతికిస్తున్నాను, లేవోయ్ కామ మన్మథ, సుందరాకారంతో నీ భార్యకి తక్కిన వాడికి దర్శనమియ్యి అన్నాడట. అనడంతో తక్షణం అక్కడ ప్రత్యక్షమైపోయాడు మన్మథుడు, యథారూపం ధరించాడు. చచ్చిపోవడానికి ముందు ఏ రూపం, ఏ ముక్కు, ఏ కన్ను, ఏ చెవి ఎలా ఉన్నాడో అలాంటి లక్షణములతో ప్రత్యక్షమయ్యాడు. సహజంగా కాముడు ఎక్కువగా చిరుక పచ్చ రంగుతో ఉంటాడు, ఇప్పుడు అటువంటి శ్యామల వర్ణంతో ఇంకా అందంగా తయారయ్యాడట. చచ్చి బతికాక ఈయనలో ఉన్న దోషములు పోయి ఇంకా అందంగా తయారయ్యాడు. సరే బంగారం, పాత బంగారం కొంతకాలం పోయాక కొంత మాసిపోతుంది రంగు, అప్పుడు దాన్ని అగ్నిలో పెట్టి కాల్చి పుటం పెట్టి కొత్తగా ఆభరణం చేస్తే మెరుగు పెడితే, మెరుగు పెట్టిన బంగారం, పుటం పెట్టబడిన బంగారం మరింత శోభిల్లుతుంది. అలాగే ఈశ్వరుడి యొక్క కంటి మంటకి దగ్ధమై తిరిగి బ్రతికినటువంటి మన్మధుడు ఇంకా గొప్ప కాంతితో శోభతో ప్రజ్వరిల్లాడు. అప్పుడు ఆయన రెండు చేతులు జోడించి, దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో,
యది ప్రసన్న సర్వేశః మమానందకరో భవ.
దేవదేవ మహాదేవ కరుణాసముద్ర, నా అపరాధాన్ని మన్నించావు, నన్ను తక్షణం జీవింపజేశావు, ఆనందం కలిగించావు. నేను నీ సేవకుణ్ణి. ఇదివరకు తెలుసో తెలియకో అహంకారంతో నీ మీద బాణాలు వేసి నా గర్వాన్ని ప్రదర్శించాను. ఆ అపరాధం మన్నించు. అసలు నీ లక్షణం ఏమిటి? శం అనే పేరుతో ఇతరులకు ఆనందం ఇవ్వడం. శం అంటే సుఖము, ఆనందం. శం కరోతి ఇది శంకర. ఎప్పుడూ సుఖమే, ఆనందమే జీవులకు కలుగజేస్తాడు గనక ఈశ్వరుణ్ణి శంకరుడు అన్నారు. అటువంటి శంకరుడు నువ్వు. నీ సన్నిధానంలో ఉన్నటువంటి వాళ్ళకి సుఖం తప్ప దుఃఖం ఉండదు. సుఖము తప్ప దుఃఖము లేకుండా ఉండాలంటే ఎప్పుడు నీ సన్నిధానంలో ఉండాలి. ఉండాలంటే నీ సేవాభాగ్యం ప్రసాదించాలి. నేను ఈరోజు నుంచి నీ దాసుణ్ణి, నీ సేవాభాగ్యం ప్రసాదించు, నన్ను కాపాడనగా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నిజానికి ఇప్పటిలో నిన్ను బ్రతికించరాదు, అయినప్పటికీ నీ భార్య నన్ను ప్రార్థించటం వల్ల ఇచ్చిన వరాన్ని కొంచెం ముందుకు లాక్కొచ్చాను. ఇప్పట్లో నీవు నా దగ్గర ఉండడం కుదరదు. నీవు రూపం ధరించావు, రూపంతో నీ భార్యతో కలిసి తిరుగు. ఈ రూపం తాత్కాలికంగా మాత్రమే దేవతలకి కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా పెళ్ళయ్యి నేను మా ఇంటికి వెళ్ళిపోయాక నీవెవరికీ కనపడకుండా అనంగుడు అనే పేరుతో దేహం లేకుండానే ఉంటావు. నీ భార్య శంబరుడు అనే వాడి దగ్గర సేవకురాలిగా పెడుతుంది. నువ్వు ఆవిడికి కనపడతావు, పక్కనే ఉంటావు, కానీ పూర్తిగా దేహంతో ఉండవు. మరికొద్ది కాలానికి ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడు కృష్ణుడనే పేరుతో అవతరిస్తాడు. జగద్గురుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆదిలక్ష్మీదేవిని రుక్మిణి అనే పేరుతో అవతరించినటువంటి తల్లిని భార్యగా చేసుకుంటాడు. ఆ దంపతులకి ప్రథమ సంతానంగా నువ్వు జన్మిస్తావు. జన్మించి శంబరుణ్ణి వధిస్తావు, రతిని చేపడతావు. ఆ తర్వాత మీరిద్దరు దివ్యమంగళ రూపాలతో కొంతకాలం విహరించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే కైలాసానికి వచ్చి అప్పటి నుంచి నా సేవలో తరించండి. హరివీర్యంతో జన్మించిన నీకు శాశ్వత కైలాసం తప్పదన్నాడు ఆయన. అందుకే ఆయన శాశ్వతంగా కైలాసం మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యొక్క అవతార సమాప్తి సమయంలో పొందగలిగేట. అప్పటిదాకా భూలోకంలో ఉన్నాడనమాట ఆయన. అద్భుతమైన ఒక పద్యాన్ని మనకి పోతన గారు భాగవతం దశమస్కంధంలో రాస్తాడు ఆయన అనమాట. అందులో ఏమంటాడు, కాముడు పూర్వం ఈశ్వరు కంటి మంటరంతామును దగ్ధుడై పితప తత్పరమే సుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునల్ ప్రభవిల్చే రుక్మిణీ కామిని గర్భమల్ దసుర ఖండను మారట మూర్తియోయనల్ తామర సాక్షువంశమున దర్పకుడీశ్వరు కంటి మంటలం తామును దగ్ధుడై పెదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునన్ ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమల్ దసుర ఖండను మారటమూర్తియోయన. ఈశ్వరుడి కంటి మంటలకి దగ్ధుడైన మన్మధుడి యొక్క ఆత్మ విష్ణువులో ప్రవేశించింది. అప్పుడు విష్ణువు కృష్ణుడనే పేరుతో ద్వారకానగరంలో ఉన్నాడు. ఈ హరి యొక్క రేతస్సు ద్వారా ఈ మన్మధుడు రుక్మిణీదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆమెకు కుమారుడిగా పుట్టాడు. పుట్టిన ఆయన ఎలా ఉన్నట్ట, అచ్చం కృష్ణుడే ఇలా పుట్టాడు అన్నట్టుగా ఉన్నట్ట, కృష్ణుడి నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉన్నట్ట ఆయన. అందుకే అసురఖండను మారటమూర్తియోయనన్, మారటమూర్తి మరొక రూపం అన్నమాట. కృష్ణుడే ఇంకో రూపం ధరించాడేమో అన్నట్టుగా ఉండేవాడు. చాలామంది పెద్ద ఇంటికి వచ్చిన తర్వాత ప్రజ్యుమునుడిని చూచి ఆ మన్మధుడిని చూచి కృష్ణుడిని దగ్గరికి వెళ్ళి తీరా దగ్గరికి వెళ్ళాక సిగ్గుపడి వెళ్ళిపోయేవారట. ఎంతెందుకు, ఏకంగా కృష్ణుడి భార్యలు కూడా భ్రమపడ్డారు చాలాసార్లు. దాన్ని బట్టి ఆయన ఎలా ఉండేవాడో ఆలోచించండి. కృష్ణుడిని చూస్తే అతన్ని చూడక్కర్లేదు, అతన్ని చూస్తే కృష్ణుడు చూడక్కర్లేదు. వాళ్ళంతా ఒకే రకంగా ఉండేవారు. ఈ తర్వాత ప్రజ్యుమునుడికి అనిరుద్ధుడిని ఒకడు పుట్టాడు, వాడు అలాగే ఉండేవాడు. అనిరుద్ధుడిని చూసి ఒక్కొక్కసారి మోసపోయేవారట వాళ్ళు. అంటే తాతగారు, తండ్రిగారు, ఆ మనవడు, ముగ్గురు ఒకే రకంగా ఉన్నారంటే యావత్ జీవితం వాళ్ళు ఎప్పుడూ 30 నిండని యవ్వనంతో ఉండడం మూల కారణం అనమాట. అలా ఉంటే ఏమవుతుందన్నమాట, అందరూ అలాగే ఉంటారు. ఆ మధ్యలో తల్లి కూతురు వచ్చేవారండి మా పురాణానికి. ఎవరు తల్లి ఎవరు కూతురు తెలిసేది కదా, అక్క చెల్లెళ్ళలో ఉండేవారు. పైగా కూతురు ఇంకా నన్ను అడిగితే అక్కగారిలో ఉండేది, తల్లిగారు చెల్లెల్లో ఉండేది. అదొక అదృష్టం కొంతమందికి భగవంతుడు ఇచ్చిన వరం. అలాగే ద్రౌపది గురించి కూడా భారతంలో వర్ణిస్తాడు. ద్రౌపది శరీరం విడిచిపెట్టేదాకా ఎప్పుడు చూసినా ఓ పాతికాళ్ళ కుమారిలో ఉండేదిట. అందుకే ఏకంగా పిల్లలు పుట్టి ఉండి ఆవిడేమో నర్తనశాలలో తిరుగుతున్నప్పుడు విరాటరాజు గారి దగ్గర అజ్ఞాతవాసంలో ఉంటే ఆవిడ కుమారీమణి అనుకుని భ్రమపడ్డట కీచకుడు. అలా భ్రమపడి వెంటపడటం తప్పే, ఎప్పుడు స్త్రీ స్త్రీయే. ఆవిడ ఒక పతివ్రత గౌరవించడం పోయిందనుకోండి, కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎప్పుడూ నిత్య సౌందర్యంతో యవ్వనంతో ఉంటారు. అలా ఉన్నంత మాత్రం చేత పురుషులు భ్రమపడి వెంటపడితే మాత్రం దానికి తగినటువంటి శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారు అని కీచకుడి యొక్క చరిత్ర చెబుతున్నది. ఈ విధంగా కాముడికి వరం ఇచ్చి ప్రస్తుతం మాత్రం నా దగ్గర ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే అపరాధం అపరాధమే కనుక ఈ అపరాధం వల్ల వాలకీల్యులతో కలిసి విష్ణువు దగ్గర ఉండి నన్ను స్తుతించు, ప్రస్తుతం మాత్రం నీకు కైలాస యోగం లేదు అనగా అసలుంటూ శరీరం ఇచ్చావు చాలు స్వామి, ఏదో ఒకనాటికి నీ సన్నిధానమునకు వచ్చి శంభో శంకర అంటూ నిన్ను స్తుతించి శాశ్వత కైవల్యం పొందుతానని పక్కకు వెళ్ళిపోయాడు. దేవతలు మాత్రం ఆనందపడిపోయి మన్మధుని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని అందరూ ముక్తకంఠంతో అన్నారట, ధన్యస్త్వం స్మర సందక్త శివే నానుగ్రహీకృత. మన్మధను ఎంత అదృష్టవంతుడివిరా, శివుడి కంటి మంటకి బూడిదైపోయినవాడు మళ్ళీ ఇటువంటి రూపం ధరించగలడా? ఆ సర్వేశ్వరుడు సత్వగుణస్వరూపుడు గనక శాంతస్వరూపుడు గనక మళ్ళీ నిన్ను మెచ్చుకుని నీ రూపం నీకు ఇచ్చాడు. సాధారణంగా లోకంలో తమ సుఖదుఖాలు ఇతరులకు ఎవరు ఇవ్వలేరు. మనకు సుఖం కలిగితే ఈ సుఖం ఇతరులకు ఇవ్వగలంటండి, నీకు డబ్బు వస్తే నీ డబ్బులో రూపాయి ఇవ్వగలవు కానీ నీ మనస్సులో ఉన్న సుఖం ఇవ్వలేవు, నీ మనస్సులో ఉన్న దుఃఖాన్ని పంచలేవు. సుఖదుఖాలు ఇతరులు ఎంత గింజుకున్నా పంచుకోలేరండి. ఒక కుర్రాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మకి ఆ కుర్రాడు అంటే చాలా ఇష్టం, సముదాయించగలదు కానీ వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకున్నాక ఆ ఏడుపుకి కలిసి కలిగిన కారణం తీసుకోలేదు కదా. దానికి ఉదాహరణ చెప్పారు, ఒక ఆవిడకు ఒక కొడుకు ఉన్నట్ట, కొడుకు అంటే చాలా ఇష్టం అంట, వాడి కోసం ఏదన్నా చేస్తుందట. ఇంతలో ఆ కొడుక్కి కాలు విరిగింది, బాబోయని బాధపడుతున్నాడు. అప్పుడు ఈ తల్లి విరిగిపోయిన కాలు నుంచి వచ్చిన నొప్పిని తీసుకోగలదా, ఓదార్చగలదా తప్ప. కాబట్టి ఈ నొప్పులు జ్వరాలు బాధలు ఇవి ఎంత ప్రేమ కలిగిన తల్లి తీసుకోలేదు, మొగుడంటే ఎంత ఇష్టం కలిగిన స్త్రీ అయినా స్వీకరించలేదు. లేదా నా భార్య కోసం ప్రాణం ఇస్తానన్నవాడు ఆ భార్య రేపు పొద్దున కింద పడిపోయి దెబ్బ తగిలి నెత్తురు గారు ఏడుస్తుంటే ఆ నెత్తురు తీసుకోలేడు. ఇతరుల యొక్క దుఃఖము కానీ లేక సుఖము కానీ మనం స్వీకరించలేం ఇవ్వలేము, కానీ పరమేశ్వరుడు అలా కాదు. సుఖదుఖములు ఇవ్వగలడు తీసుకోనుగలట. ఒక వ్యక్తి దుఃఖాన్ని వెనక్కి తీసుకుని వాడికి సుఖం ఇవ్వగలడు, తన సుఖాన్ని వాడికి పంచి వాడి సుఖిని చేస్తాడు. అందుకే ఈశ్వరుడు అన్నారు, కర్మలను తొలగించి ఇతరులకు ఏదైనా ఇవ్వగలిగే శక్తి కలిగిన ఈశ్వరుడు కాలం వచ్చినప్పుడు నిన్ను శిక్షించాడు, ఆ కాలం అనుకూలమైనప్పుడు నిన్ను రక్షించాడు, నువ్వు అదృష్టవంతుడివి అని అతన్ని ప్రశంసించారు. మన్మథుడు కూడా మహాత్ముడైన విష్ణువుకి భక్తితో నమస్కరించాడు. ఇక అక్కడి నుంచి మహోత్సవం జరిగింది. దేవతలంతా శంభుడి దగ్గరకు వచ్చి ఇక ఇక్కడి నుంచి మనందరం కూడా 2-3 రోజులు ఇక్కడ నివసించిన తర్వాత కైలాసానికి వెడదాం, కైలాసానికి వెళ్ళేటప్పుడు శివుడితో పాటు వద్దాం, మేము వస్తాం. రావాలంటే శివునితో పాటు కైలాసము వరకు ప్రయాణం చేయాలంటే శివుడు అనుమతి కావాలి, ఆయన అనుమతి లేకుండా కైలాసానికి వెళ్ళలేం కదా అని అనుకుని అందరూ కలిసి శివుడి దగ్గరకు వచ్చారు. ఎవరెవరటి వాళ్ళు, సిద్ధాహ ఉపసురాహ నాగాహ తుష్టువుస్తే పృథక్ పృథక్ సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులంతా ఒక్కుమ్మడిగా వచ్చి ఎవరి భక్తికి అనుగుణంగా వారు ఈశ్వరుని స్తుతించారు. జయ శంభో అఖిలాధార జయ నామ మహేశ్వర జయ రుద్ర మహాదేవ జయ విశ్వంభర ప్రభో జయ కాళీపతే స్వామిన్ జయానంద ప్రవర్తక జయ త్ర్యంబక సర్వేశ జయ మాయాపతే విభో జయ నిర్గుణ నిష్కామ కారణాతీత సర్వగా జయలీలాఖిలాధార ధృత రూప నమోస్తుతే. శంభో సమస్తానికి ఆధారం నువ్వు, మహేశ్వరుడు నువ్వు, రుద్రుడివి, మహాదేవుడివి, నీకు నిత్యం జయం కలుగుగాక. శివుడికి జయము అని మనం అంటే మనకి జయము అవుతుందండి. అందుకని ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అన్నామంటే శ్రీరాముడికి జయమంటే మనకి జయం అవుతుంది, జయ శివ అన్నామంటే మనకి శుభం కలుగుతుంది, గురువు గారి యొక్క బలం పెరగాలని కోరుకుంటే మీ బలం పెరుగుతుంది. అందుకే బలం గురో ప్రవర్ధతాం అని పెద్దలు అనేవారు. అదేంటండి, గురువుగారి బలం పెరగాలని కోరుకుంటే ఉపయోగం ఏముంది, మా బలం పెరగాలని కోరుకుంటే మాకు లాభం కదా అని ఎవరో ఆ మధ్యన పిచ్చి ప్రశ్న వేశారు. నీ బలం పెరగాలని కోరుకుంటే ఉన్న బలం తరుగుతుంది, అదే మీ గురువుగారి బలం పెరగాలని కోరుకుంటే నీ బలం పెరుగుతుంది. భగవంతునికి జయం నువ్వు కోరితే నీకు జయం అవుతుంది. అందుకే రామాయణంలో చిట్ట చివర బలం విష్ణో ప్రవర్ధతాం అంటే విష్ణువు యొక్క బలం పెరుగుగాక అంటాడు వాల్మీకి. అప్పుడు లాభం ఏమిటి, ఆయన బలం పెరగాలని కోరుకున్న వెంటనే అది మనకిస్తట ఆయన. అందుకే వీళ్ళు జయం నీకు కలుగుగాక, జయము నీకు కలుగుగాక. ప్రభు ఇవాళ రేపు ఇక్కడ పెళ్లివారి విందు భోజనాలు అవుతాయి, విందు భోజనాలు అయ్యాక పసందుగా మేము కూడా మీతో పాటు కైలాసంలో ఉందాం అనుకుంటున్నాం, రాణిస్తావా అంటే ఆయన అన్నాడు, కైలాసము వరకు మాత్రమే రాణిస్తాను, ఇంకా లోపలికి మీకు ప్రవేశం లేదు. ఏళ్ల తరబడి మేమిద్దరం విరహంతో ఉన్నాం, మేమిద్దరైనా అక్కడికి వెళ్ళి కాసేపు ఆటా పాట మాట మంతి ఇవన్నీ చూసుకుంటాం, మీరు గుమ్మం దాకా వచ్చి గుమ్మం నుంచి వెళ్ళిపోండి అన్నట్ట. అంతేనా అన్నారు వాళ్ళు. మరి లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హనీమూన్ కడుతుంటే మీరు ఎందుకు అన్నాడే. ఈ విధంగా అంటే శివుడు ఇక్కడ మాత్రం నిర్దాక్షిణ్యంగా కైలాసం వరకు వచ్చి మీ దారిని మీరు పొండన్నాడు, తర్వాత కూడా ఇక వెళ్ళి రండి అంటాడు ఆయన. పార్వతీదేవి ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసింది, ఆమెతో తాండవ నృత్యం చేయాలి ఈయన, అందుకని వెళ్ళి రమ్మన్నాడు. అప్పుడు హిమవంతుడు ఇంకొక్కరోజు ఇవాళ కాక రేపు ఒక్కరోజే కదా స్వామి మా దగ్గర ఉంటావు, ఆ తర్వాత నువ్వు ఎలాగో కైలాసానికి వెళ్ళిపోతావు, ఈ పూట సామాన్య మానవులు ఎలా అయితే విందు భోజనం చేస్తారో అలాగే మాతో విందు భోజనం చేయాలి, ఒక్క నువ్వే కదసమా, ఈ బ్రహ్మ విష్ణువు దేవతలు వీళ్ళు నిజానికి ఈ భూలోకంలో ఉండే పిండి వంటలతో కూడిన భోజనం చెయ్యరు, ఇప్పుడు మానవుల కింద మీరు కూడా మారిపోయి మేము పెట్టే భోజనాలు చేయండి, మేము భూలోకంలో ఉన్నాం, ఈ భూమి మీద ఉన్న కొండ నేను, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఏ పిండి వంటలు తింటారో ఎరిగిన వాడిని, అందులో తెలుగు వాళ్ళు అయితే వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ మాయించి పూర్వం ఆవకాయ ఒకటి ఉండేదిలేండి, చాలా రుచిగా ఉండేది, ఆ రోజులు వేరు. ఇప్పుడు దిక్కుమాల మావిడికి వేరు, 365 రోజులు మందుతో వేయబడి కృత్రిమంగా తయారయ్యాక ఆవకాయ వాళ్ళు పెడితే రేపొద్దునకి ఆవ సావ అయిపోతుంది, వాసన వస్తుంది, కానీ పూర్వం అసలు పాత ఆవకాయ ఎంత బాగుండేదండి, 3 ఏళ్ళు ఉండేది ఆవకాయ. ఇప్పుడు మానవుల వలె పిండి వంటల భోజనం చెయ్యండి అనగానే సంతోషంగా అంగీకరించారట దేవతలు, త్రిమూర్తులు కూడా అంగీకరించారు. గిరి ప్రభుంచ సర్వాంస్తాన్ సుసత్కృత్య యథావిధి. ఇక హిమవంతుడు ఆనందపడిపోయాడు, అందరినీ భోజనశాలకి తీసుకెళ్ళాడు, డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు, అందరినీ కూర్చోబెట్టాడు. ఏం వర్ణించేశారండి వేదవ్యాసులు వారు, ఇన్ని పిండి వంటలు ఎప్పుడు చూశారు అనిపిస్తుంది అనమాట. నానా శుభోజ్య వస్తువుని పరివిష్యచతత్వన, ఒకటి కాదు రెండు కాదు నోటితో వర్ణించడానికి వీలు కాని పిండి వంటలన్నీ అక్కడ ఏర్పాటై ఉన్నాయట, మళ్ళీ ఒక్కొక్కటి కొన్ని వందలు అన్నమాట. ఇప్పుడు శనగపిండితో చిన్న చిన్న ఉండల కింద తయారు చేసిన లడ్డూలు ఉంటాయి, అలాంటి లడ్డూలట బెల్లం వేసినవి, పంచదార వేసినవి, జీడిపప్పు వేసినవి, కిస్మిస్ వేసినవి, బాదం పప్పు వేసినవి, పటికి బెల్లం ముక్కలు వేసినవి, ఇలాంటి రకరకాల లడ్డూలు కొన్ని వేలు. ఇక కజ్జికాయలు అని ఉన్నాయట, ఆహా బుజ్జి బుజ్జి కజ్జికాయలు, పెద్ద పెద్ద కజ్జికాయలు, ఇలాంటి కజ్జికాయలు అవొక రకం 1000, గోరుమీటీలు, హల్వాలు, పాయసాలు ఇవన్నీ ఒక్కొక్కటి అనేక విచిత్రమైనటువంటి ఆకారాల్లో తయారయ్యబడున్నాయట. ఇక పాయసం ఉందిట, బాదం పప్పు వేసినటువంటి పాయసం, పెసరపప్పుతో తయారు చేసిన పాయసం, పచ్చి పెసలతో తయారు చేసిన పాయసం, ఆవు పాలతో తయారు చేయబడి సేమ్యాలు సగ్గుబియ్యం అవేవో వేస్తారే వాటితో తయారు చేయబడినవి, బియ్యంతో చేయబడినవి, అక్కడికి జొన్నలు సజ్జలతో కూడా పాయసం చేశారట. కానీ పేరుగా ఆ పాయసం అలా ఉంటుందా, ఆ పాయసం నోట్లోకి వెళ్ళగానే మనిషికి ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాడు. మనం చేసిన పాయసం తింటే ఆయాసం అనుకోండి, అక్కడ పాయసం తింటే వాడికి అనారోగ్యమే రాదు. మన వాళ్ళు ఇక్కడ దానిమ్మ తినమంటే బాధ, రసం తాగమంటే బాధ, గట్టిగా అత్తినమంటే బాధ, ఇది తినమంటే బాధ, కొందరు కాకరకాయ పడదు కొందరు కేకరకాయ పడదు, కానీ అక్కడ మాత్రం హిమవంతుడు తయారు చేయించిన పదార్థములు ఉన్నాయట. ఏ పదార్థం ముట్టుకున్నా అదే రుచిగా ఉంది, తీపి పదార్థాలు దాంతోపాటు ఉప్పు పదార్థాలు కారంతో తయారు చేసినవి, కొన్ని ఏమో చిరుచేదుతో చేయబడినవి అవి కూడా బాగున్నాయట. ఇలా భక్ష్య భోజ్య తోష్య లేఖ్య పానీయాదులని పిలువబడే 4 రకాలైన భక్ష్యాలు కూడా అక్కడ ఉన్నాయి. అందరూ కూర్చున్నాక నంది భృంగి వీరభద్రుడు వీళ్ళందరికీ ఒక వరుస వేశారట. నంది భృంగి వీరభద్ర వీరభద్రగణా పృథక్ అన్నారు. అంటే అందరినీ ఒకే చోట కూర్చోబెట్టట్లా. శివుడి యొక్క పరివారంలో నంది భృంగి వీరభద్రుడు ఆయన గణాలు వాళ్ళందరూ ఒక లైన్లో కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళు ఇంద్రాది దేవతలు. దేవతలంతా వీరభద్రాదులకు ఎదురుగుండా కూర్చుని, వీరభద్ర ఈ పూట భోజనంలో పోటి, నువ్వు వీరభద్రుడివి, 1000 చేతులున్నాయి, నాకు 1000 కళ్ళు ఉన్నాయి, ఎవరు ఎక్కువ తింటారు అని వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి పక్కనున్నటువంటి వరుసల్లో త్రిమూర్తులు, త్రిమూర్తుల యొక్క అనుయాయులు కూర్చున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం ఒకే లైన్లో కూర్చున్నారంటే పెద్ద పెద్ద సింహాసనాల మీద. వాళ్ళకి ఎదురుగుండా కూడా మంచి మంచి ఆకులు వేశారు, అన్నీ బంగారపు ఆకులే, బంగారంతో తయారు చేయబడిన పెద్ద పెద్ద విస్తరాకులు వేశారు. అంటే కంచాలు అన్నమాట, బంగారపు కంచాలు. హిమవంతుడికి లోటేముంది, శివుడు అంతటి వాడు, ఆయనకు అల్లుడయ్యాక కంచాలు, కొంచాలు, మంచాలు అన్నీ బంగారం. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం హిమాలయ పర్వతం తన కొండల్లో అడుగును దాచేట. అవి తవ్వితే దొరుకుతాయట, ఎక్కడున్నాయో తెలియదు. తెలిస్తే మీరు అవి తవ్వి తెచ్చేసుకుంటారని నేనే చెప్పకుండా అట్టే పెట్టేశాను. అంత బంగారం ఎందుకు పొందున్నారు అక్కడ. ఈ విధంగా అవన్నీ ఏర్పాటు చేశారు. బూరెలు, లడ్డూలు, పోడీలు, చేగోడీలు కూడా, శుష్కులి అని రాశారు ఇక్కడ, అంటే చేగోడీలు కూడా రాశారట. ఈ చేగోడీల గురించి 2-3 సార్లు వర్ణించాడు అండి వ్యాసుల వారు. బహుశా ఆయనకి చేగోడీలు అంటే బాగా ఇష్టము. ఆయన ఎప్పుడు అడుగులో కూర్చుని పకోడీలు, చేగోడీలు తింటగా గాలి పీలుస్తూ అక్కపక్క ఆహారం తింటాడు ఆ పుణ్యాత్ముడు. అయినా ఈ ఊరించే పదార్థాలన్నీ వర్ణించాడు ఆయన. హాయిగా అందరూ తెగ తినేశారన్నారు. కుతూహలం ప్రకరణంతో అనాహ హాస్యకరాముద, హాస్యాలు ఆడుకుంటూ తిన్నారట. ఇదిగో నాతో సేరు బియ్యం అన్నం తింటావా అన్నాడు ఒక ఆయన లేచి. అప్పుడు పక్కవాళ్ళు లేచి సేరు బియ్యం తినరు, సేరు బియ్యంతో వండిన అన్నం తింటారు, నువ్వు తినేది బియ్యమేమో, మేము అన్నం అన్నాడు ఒకడు. అప్పుడప్పుడు మనం తెలియక మాతో కేజీ బియ్యం తింటామంటామే, నిజంగా బియ్యం తింటామా మనం? బియ్యం అన్నం కింద వండి తింటాం కానీ. ఇంకొకళ్ళు లేచాడు, ఇదిగో కందిపప్పు, కందిపప్పు అన్నట్ట. కందిపప్పు కాదు, వండిన కందిపప్పు అన్నాడు ఒకడు. ఈ విధంగా అందరూ అంటూ ఉంటే ఒకడన్నాడు ఉప్పుడు పిండి అన్నాడు ఒకడు. దిక్మాలు ఉప్పుడు పిండిలో కొంతమంది బనిసీరవ వేస్తారు. బనిసీరవ కాకుండా చక్కని ఉప్పుడు పిండి తయారు చేసి అద్భుతంగా పోపు పెట్టి అందులో కొరివికారం వేసుకుని నెయ్యి పోసుకుని తిన్నారు కొంతమంది. అసలు అవన్నీ తింటూ ఉంటే సాయంకాలం పూట మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీకు నోరు ఊరిపోదటండి. ఒక్కరోజైనా హిమాలయ పర్వతానికి వెళ్ళి ఏమయ్యా హిమవంతుడా, ఆనాడు శివుడి యొక్క పెళ్లిలో చేసినటువంటి విందు భోజనం మాకు కూడా పెట్టారని మనం అడిగితే పెడతట్టండి ఆయన. అలాంటి భోజనం పెట్టారు. ఏవంతే భుక్తవంత, ఈ విధంగా అందరూ శుభ్రంగా తిన్నారు, సిగ్గు లేకుండా తిన్నారు. ఇంకా చిత్రం ఏంటంటే అప్పుడప్పుడు కొంతమందికి ఈ వడ్డనల్లో కొన్ని కోరికలు ఉంటాయి. వడ్డించేవాళ్ళు అసలువాడు తిరగడం కష్టం కదా. ఇప్పుడు కలియుగంలో పెళ్ళిళ్ళలో మళ్ళీ వడ్డనకి రారు, కానీ పూర్వం పదే పదే అటు ఇటు తిరిగేవారు, బూరి 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 అంటూ వెళ్ళేవాడు అనమాట. మీకొక్కటి మీకొక్కటి అంటూ ఉంటే వాడు ఒకటి ఏమంటే వాడు రెండే చేసేవాడు. మా చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేవో చక్క ఆ రోజులు, ఆ భోజనాలు ఎంత పవిత్రంగా ఉండేవండి. కింద కూర్చునేవారు, చొక్కాలు తీసేసి హాయిగా చెంబులు తెచ్చుకునేవారు, ఎవరు చెంబు వాళ్ళే తెచ్చుకునేవారు నీళ్లు. అందుకని భోజనానికి ఎవడ పాత్ర వాడు పట్టి కడితే వాడు పాత్ర కలిగిన వాడు సపాత్రుడు, పాత్ర లేనివాడిని అపాత్రుడు రవిడు అనేవారు. అప్పుడు వాడికి ఒక గ్లాస్ ఇచ్చేవారు. ఎప్పుడు కొసరి కొసరి వడ్డించేవారు, ఒక్క బూరి అని రెండు వేసేవాడు, దాంట్లో ఇంత నెయ్యి పోసేవాడు. అలాగా ఇక్కడ హిమాలయ పర్వతం గారి ఇంట్లో కూడా వడ్డలు చాలా బాగున్నాయి. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ వడ్డనకి మనుషులు రావక్కర్లేకుండా ఎవడన్నా మనసులో బూరి అనుకుంటే ఒక్క బూరి వస్తుంది, వాడు రెండు బూరులు అంటే రెండు బూరులు పడుతున్నాయి. అమ్మవారు అక్కడ ఉంది కదండి అన్నపూర్ణాదేవి, అందుకని నీకు వేరే వడ్డించేవాడు కావాలా. ఎవడి మనస్సులో ఏ పదార్థము ఎంత తలుచుకుంటే అంత పదార్థం అక్కడికి వచ్చి పడుతోంది, వాడు సంతృప్తిగా తింటున్నారు. నిజానికి దేవతలకి ఆహారం అవసరం లేదని చెప్పాను కదా, ఆహారమే అవసరం లేదు కనుక వాళ్ళకి కడుపుని అండడం ఉండదు. ఇప్పుడు మాత్రం ఆకలి వేసింది శివానుగ్రహంతో, ఆకలికి తగినట్టు తిన్నారు. తిన్నాక సంతృప్తి కూడా అయ్యింది. సంతృప్తి అయ్యాక అప్పుడు వాడు ఏం చేశారు, ఆచమ్య సర్వే ముదాన్వితాహం, తర్వాత ఆచమనం కూడా, పునరాచమనం కూడా చేసేశారు. వాడు ఉత్తరా పోషణం పట్టారు, చేతులు కడుక్కున్నారు, బ్రేవ్ అని తేంచారు శుభ్రంగా. ఇదేమిట్రా ఈ శబ్దం ఏమిటన్నాడు ఒకడు. భూలోకంలో ఉన్నప్పుడు తిండి తిన్నప్పుడు వచ్చే శబ్దం లేడన్నాడు ఒకడు. ఎందుకంటే దేవతలకు మనకు వల్లే బ్రేవ్ ఓ గ్యాస్ ట్రబుల్స్ ఏం ఉండవు. ఇవన్నీ కర్మ మనకి భూలోకంలోనే గట్టిగా ఎందున్నారయ్యాక నేను వదలకపోతే, మీరు ఇంటికి వెళ్ళకపోతే, తినకపోతే గ్యాస్ ట్రబుల్. ఇంకో 2 గంటలు మంచినీళ్ళు ఎక్కువ తాగితే ఇంకో ట్రబులు, అవి నా నోడతో చెప్పలేం కానీ కానీ దేవలోకంలో ఈ బాధలు ఏవీలేవు. అందుకే దానికి దేవలోకం అని పేరు. కానీ ఈ దేవలోకం వాళ్ళు జీవులై ఈ జావ తాగిన తర్వాత వాళ్ళకు కూడా ఈ బ్రేవులు వచ్చాయి. అప్పుడు ఈ శబ్దాలని సంతృప్తిగా స్వీకరించారు వాడు. తర్వాత తాంబూలాలు కూడా వేసుకున్నారు. కరండ పేటిక, తాంబూల పేటిక పట్టుకొస్తే అందరూ చక్కని లేత లేత తమలపాకుల్లో పచ్చకర్పూరం వేసుకుని దాంతోపాటు కాస్త ముత్యాల భస్మం వేసుకుని, పూర్వం సున్నం బదులుగా ముత్యాల భస్మం వేసుకునేవారు. ఇప్పుడు ముత్యాల భస్మం ఎక్కడ ఏడిసింది? అందుకని ముత్యము లేదు, పైత్యము లేదు, అందుకని నిత్యం ఇంత సున్నం రాసుకుంటున్నారు. అలా వేసుకుని నోరు ఎర్రబడుతూ ఉంటే అప్పట్లో ఒక ఆయన అన్నట్ట, ఇదేమిటి ఈ ఆకులు వేసుకుంటే రుచిగాను ఉంది, నోరంతా ఎర్రబడిపోయింది ఏమిటి, పద్మాకర్ గారి గోరింటాకు పాదాలలాగా ఎర్రగా ఉంది నోరు అనగా దీనిని తాంబూలం అంటారు, ఈ తాంబూలం వేసుకున్న వారికి నోరు ఎర్రనవుతుంది, నోరు సువాసనతో ఉంటుంది అన్నాడు ఒకడు. ఓహో ఓరి మానవులారా, ఎన్ని భోగాలు రా మీకు, ఎన్ని వేషాలు రా మీకు, మాకు కేవలం దేవలోకంలో అమృతం తప్ప ఇంకేముండదు. మీరు అలాగాదే ఈ ఆవకాయ, ఈ దెబ్బకాయ, ఈ దెబ్బకాయ, గోంగూర, గీంగూర, అల్లపచ్చడి, మళ్ళీ బెల్లపావకాయ, దెబ్బావకాయ, పెసరవకాయ, పెసరవకాయ, కొసరవకాయ, ఇన్ని వేసుకుని తింటున్నారా నాయన? ఇవన్నీ వేసుకున్నాక రాత్రి మళ్ళీ పడుకునే ముందు దీన్ని ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటున్నారా నాయన అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొత్తం మీద భోజనాలు చాలా ముచ్చటగా హాయిగా సాగాయి. భోజనం అవగానే ఈ మానవుల కింద ఈ కాసేపు ఇప్పుడు భోజనం చేస్తున్నారుగా వాళ్ళు, విశ్రామార్థం గత ప్రీత్యా విష్ణు అద్వాస్యం సమాశ్రమం. అందరికీ నిద్ర రావడం మొదలెట్టింది తిండి తినగానే. మధ్యాహ్నం భోజనం చేశాక తలుపులు వేసి పడుకోట్లే కాసేపు మీరంతా. అలాగే ఈ దేవతలకి వాడికి నిద్ర వచ్చిందిట. అందరూ విశ్రామార్థం వాళ్ళకి ఇచ్చిన విడుదలకు వెళ్ళి పడుకుని మొదటిసారిగా గుర్రు పెట్టి నిద్రయ్యారు. మధ్యాహ్నం లేచాక మళ్ళీ వీళ్ళందరికీ కాస్త పానీయాలు ఇచ్చారు. ఇప్పుడు మనం కాఫీ టీలు ఎలా తాగుతామో వాళ్ళకు కూడా పానీయాలు ఇచ్చారట. అప్పటి వరకు మానవులుగా ఉండి పానీయాలు సేవించాక మళ్ళీ దేవతలు స్వస్వరూపాలు ధరించి ఈ మానవ బాధల నుంచి విముక్తి పొందారు. లేకపోతే మళ్ళీ రాత్రికి మళ్ళీ టిఫిన్లు, భోజనాలు, నిద్రలు అంటే కష్టం కదా. అందుకని దేవతలందరికీ యథాస్వరూపాన్ని ఈశ్వరుడు ప్రసాదించాడు. అయితేనే ఆ ఒక్కరోజుకి వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారో, అప్పుడప్పుడు మానవలోకానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి వస్తే అప్పుడు దేవలోకం అంటే ఏమిటో తెలుస్తుందనిపించింది వాళ్ళకి అనమాట. ఈ విధంగా అందరూ ఆనందం పొందాక రత్న సింహాసనం మీద శివుణ్ణి కూర్చోబెట్టి ఎదురుగుండా దర్బారు చేశారు. విడిదింట్లో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, ఈ 3 రోజులు పూర్వకాలంలో ఏంటంటే 3 రోజుల పాటు అల్లుడిని అమ్మాయిని విడిదింట్లో ఉంచేవారు పూర్వకాలంలో. ఇప్పుడు అసలు 3 రోజులు విడిదే, పెళ్ళైన తర్వాత కళ్యాణ మండపం 5 నిమిషాల్లో వికెట్ చేసేయాలి, ఈ తర్వాత మళ్ళీ ఇంకో పెళ్ళాడు రెడీగా ఉంటాడు. అందువల్ల వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పారిపోవడమే. కానీ పూర్వం 3 రోజులు ఉండేవారు. ఆ 3 రోజుల్లో ఆఖరి రోజు ఏం చేసేవారంటే, అల్లుడి గారిని అమ్మాయిని ఓ మంచి సింహాసనం మీద కూర్చోబెట్టి ఎదురుగుండా గాయనీయమణులు గాయకులు పాడుతూ ఉంటే నృత్యం చేసేవాళ్ళు, నృత్యం చేసేవారు, ఆ నృత్యం వీక్షించిన వాళ్ళంతా ఆనందంతో ప్రీతితో ఉండేవారు. ఇప్పుడు శివుణ్ణి పార్వతిని ఒక రత్న సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇంకా ఎదురుగుండా గాయనీయమణులు గాయకోత్తములు అపూర్వ రీతిలో పాడేశారట, అద్భుతంగా పాడారట. వాళ్ళల్లో బాగా పాడిన ఆయనే కొద్ది రోజులు ఘంటసాల అనే పేరుతో మన భూలోకానికి వచ్చి పాటలు పాడి మళ్ళీ వెళ్ళిపోయాడు కైలాసాని గారు. ఈ విధంగా వాళ్ళు పాడుతూ ఉంటే ఈశ్వరుడు ఎంత మెచ్చుకున్నాడో, విశ్వకర్మ ఇచ్చినటువంటి ఆభరణాలు కూడా స్వీకరించాడు ఆయన. తదనంతరం ధర్మదేవత అక్కడికి వచ్చి, ఓ ప్రమదాధిపతి, ఈ 3 రోజులు ఇక్కడ ఉన్నావు ఇక చాలు, అందరినీ ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళు, నువ్వు ఎంత తొందరగా కైలాసానికి వెళ్ళి కుమారస్వామికి జన్మనిస్తావా అని ఎదురు చూస్తున్నాం, కుమారుడు పుట్టాలి, మేమందరం కూడా సుకుమారులం అవ్వాలి, అప్పటిదాకా మాకు మతి లేకుండా ఉంది, తారకాసురుడు చావాలి అనగా శివుడు కైలాసానికి యాత్రకి సిద్ధమయ్యాడు. దేవతలంతా కూడా రావడం మొదలుపెట్టారు, కైలాసం వరకు అనుమతి ఇచ్చాడుగా, అందుకని యాత్ర అద్భుతంగా సాగిందిలేండి. ఓ మంచి దివ్యరథం, ఆ రథం మీద పార్వతీ పరమేశ్వరులు కూర్చునుండగా ఆ రథాన్ని బ్రహ్మ అంతటి వాడు తోలాడు. బ్రహ్మగారు రథానికి సారథి అయ్యాట. వేదములు చేత్తో పట్టుకున్న పుణ్యాత్ముడు సారథి అయ్యాడు. వేదములు గుర్రములయ్యాయి, మొత్తం భూదేవి రథమయ్యింది. రథచక్రములుగా సూర్యచంద్రులయ్యారు. మేరుపర్వతం చేపమయ్యింది. పార్వతీ పరమేశ్వరులు అందులో కూర్చున్నారు. కూర్చున్నట్టుగా శుభముహూర్తంలో బ్యాండ్ మేళాలు, గానా భజానాలు ఇవన్నీ నడుస్తూ ఉండగా మొత్తం మీద అంతా కలిసి పరమ పవిత్రమైన కైలాసం కేసి ప్రయాణమయ్యారు. ఆ సమయంలో మేనాదేవి కూతురుతో పాటు రథంలో కూర్చుంది. హిమవంతుడు కూడా అల్లుడితో పాటు వరకాతలు కూర్చున్నాడు. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు రథంలో పెడుతున్నప్పుడు అమ్మాయి తల్లిదండ్రులే ఆ కారులో కూర్చోవన్నమాట. మీరు కూడా కారులో తీసుకెళ్తుంటారు కదా, అప్పుడెప్పుడు కూడా వధూవరులతో పాటు వధువు యొక్క తల్లిదండ్రులు కూర్చోవాలి. ఇప్పుడు కలియుగం కదా, మా అబ్బాయి నేను కన్నా అని ఈ తల్లిదండ్రులు కూర్చుంటున్నారు, అంత విచిత్రండి. ఇక ఇప్పుడు చెప్పడం గురించి అనవసరం, కానీ మేనా మొదలైన వాడు కూర్చున్నాక మేనాదేవి శివుణ్ణి దగ్గరికి తీసుకుని, నాయన నీ గురించి ఎందరో ఎన్నో చెప్పారు, నాకు కొంతవరకు తెలుసు. కృపానిధే కృపాం కృత్వా శివాం సంపాలయిష్యసి సహస్రదోషం పార్వత్యాహ ఆశుతోష క్షమిష్యసి. ఆడపిల్లని కలన తల్లిదండ్రులకు ఉండే బాధ ఏమిటో మాకు బాగా తెలుసు. మాకు లేక లేక ఒక్క కూతురు పుట్టింది, ఈ కూతుర్ని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ప్రాణంలా పెంచుకున్నాం. అటువంటి ఈ బంగారు తల్లిని నీ చేతిలో పెడుతున్నాం, నీవు దయానిధివి, జాగ్రత్తగా చూసుకునైనా. ఈ పార్వతి చాలా తొందరగా సంతోషిస్తుంది. నీకు కూడా ఆశుతోషుడు అంటే వెంటనే సంతోషించేవాడని పేరు. ఆ మాట నిలబెట్టుకో. ఒకవేళ మా అమ్మాయి 1000 దోషములు చేసినా క్షమించు, అంటే ఎన్ని తప్పులు చేసినా క్షమించు. జన్మ జన్మల నుంచి నీ పాదాల మీద భక్తితో ఆవిడ పుట్టింది. ఆడపిల్ల అన్నీ విడిచిపెట్టి నువ్వే సర్వస్వం అని నీ దగ్గరకు వస్తోంది. అందుకే మేము ఇంతగా చెబుతున్నాం. ఏమో ఒకవేళ ఆమె అపరాధం చేయొచ్చు, లేదా నీకే కోపం రావచ్చు. ఎంత కోపం వచ్చినా కొట్టడము తిట్టడము ఇలాంటి పిచ్చి పనులు చేయకే. ఇలా అనకూడదు. అయినా అంటున్నాను ఏంటండి, ఆవిడ పాపం శివుడు కొడతాడని దానికి తిడతాడా? భూలోకంలో అంటే దిక్కుమాలిన మానవులు క్షణికోద్రేకంలో భార్యామణుల్ని కొట్టొచ్చు తిట్టొచ్చు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. జగన్నాయకుడు ఆయన, అయినా పాపం తల్లి కదా, కన్న తల్లి కదా. అందుకని ఏమంటుంది, మృత్యుంజయ నిన్ను ఎప్పుడైనా మా అమ్మాయి పొరపాటు తిట్టిందనుకో, త్వన్నిందయ భవేన్ మౌనా మృత్యుంజయ మృతాయవ. నిన్ను ఒకవేళ మేము తిడితే కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు మౌనంగా రోధించేది, ఇప్పుడు ఆవిడే తొందరపడి నిన్ను తిట్టిందనుకో, నువ్వు కూడా మౌనంగా ఉండు, ఏయ్ వెళ్ళామా నన్ను తిడతావా అని కళ్ళెం వేసి బాధి ఆమెను క్షమించు. ఇంకా రేపటి నుంచి నువ్వు తప్ప ఆవిడకి ఎవరు దిక్కుంటారు? ఇలా పలికి ఒక్కసారి బిగ్గరగా ఏడ్చేసింది. ఎంత జగన్మాత అయినా అవతల కూతురు కూతురే కదా, కుమార్తెని అత్తారింటికి పంపుతున్నప్పుడు ఆ దిక్కుమాల అత్తారింట్లో ఎలా ఉంటుందో అనే వెంగ ఎప్పుడు తల్లిదండ్రులకు ఉంటుందని నిరూపించి దుఃఖించిందిట. స్పృహ తప్పిపోయింది. శివుడు శిరస్సునున్న జటాజూటంలో ఉన్న గంగని ఆవిడ మీద చిలికి ఆవిడికి సేద తీర్చాడు. అప్పుడు సప్తఋషులు, హిమవాన్ పార్వతీదేవి యాత్రకు వెళ్ళడానికంటే తన అత్తారింటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి, రథం సిద్ధమయ్యింది, రథంలో కూర్చుని తీరా రథం కదిలేటప్పుడు నీ భార్య శోకిస్తోంది, ఇది ధర్మమే అనుకో. అన్నీ విడిచిపెట్టి ఏ సంసార బాధ్యతలు లేని మాలాంటి ఋషులం కూడా అప్పుడప్పుడు ఆడపిల్లల్ని పెంచి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు దుఃఖిస్తూ ఉంటాం. కణ్వ మహర్షి శకుంతలకి పెళ్లి చేసినప్పుడు ఎంత ఏడ్చాడు, పెంపుడు కూతురికి ఆయనకి ఎంత దుఃఖం వస్తే కన్న కూతుర్ని అత్తారింటికి పంపేటప్పుడు ఎంత దుఃఖం వస్తుందో తెలుసు. అయినప్పటికీ నీ కుమార్తెని పంపక తప్పదు కనుక ఇక రథాన్ని వేగముగా తోలమని బ్రహ్మకు చెప్పు అనగానే హా పుత్రి అని ఇప్పుడు ఈయన సురగోలిపోయాట. కూతురంటే వెర్రి ప్రేమ ఆయనకి, అందువల్ల ఆయన మళ్ళీ స్పృహ కోల్పోయాడు. ఎంత విచిత్రం అండి. ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట అన్నాడు ఎవరు, వ్యాసుడు. ఆయన పర్వతం, బండరాళ్ల సముదాయం, అంటే గుండెకాయ కూడా బండరాయిగా, బండరాతి గుండె కలిగిన వాడు కూడా గుండె కరిగి నీరై స్పృహ కోల్పోతే ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటన్నాడు. ఒక్క పావుగంట ఆయన స్పృహలోకి రాలేకపోయాడు పాపం. కొంతసేపటికి అతి కష్టం మీద కన్నీళ్లు తుడుచుకొని తనను తాను ఉపశమింప చేసుకుని ఆ తర్వాత ఏమి మేనకలాగా ఏం మారు మాత్రం మాట్లాడకుండా అల్లుడు జాగ్రత్తగా అనకుండా తన కన్నీళ్లు తానే తుడుచుకొని కూతుర్ని ప్రేమగా నిమిరి ఆ చెయ్యి శివుడి చేతిలో పెట్టాడు. నాయన నువ్వు విశ్వనాథుడివి, సమస్త లోకేశ్వరుడివి, ఈరోజు నుంచి ఈ పుత్రీబడి బాధ్యత నీది, ఈ ఒక్క ముక్కే అన్నాడు. ఇక అంతకుమించి ఏమనలేదు. ఇంతలో ద్విజ పత్నులు వచ్చారు, ఋషుల యొక్క భార్యలు. ఇంత పూర్వం శివుడికి నీ భార్యను ఎలా చూసుకొని చెప్పారుగా, ఇప్పుడు పతివ్రతా ధర్మాలు చెప్పారు. పార్వతి, పతివ్రతా ధర్మాలు నీకు మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అసలు పతివ్రత అంటే నువ్వే. సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహ, అరుంధతి, అహల్య ఇటువంటి పుణ్యాత్ములందరినీ నీ వెరుగుదివి. ఈ అత్రి మహర్షి భార్య అనసూయాదేవిని చూడు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళంతా నీకు ఆదర్శం. ఒక్కొక్కప్పుడు భర్తలకి కష్టాలు వస్తాయి, ధనం ఉండకపోవచ్చు, రోగాలు వస్తాయి, అప్పుడు భార్య డబ్బు పోయిందనో లేకపోతే ఉద్యోగం పోయిందనో రోగం వచ్చిందనో భర్తను అసహించుకోకూడదు. నీవు నీ భర్తను ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో అనుసరించడం నీ ధర్మం. ఈశ్వరుడు వీటికి అతీతుడు, అయినా మేము చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. పాతివ్రత్య ధర్మం మీద నిష్ట కలిగినటువంటి స్త్రీ ప్రశంసలు పొందుతుంది, జగన్మాత అవుతుంది. ఒక్కొక్కప్పుడు భర్తగారు గట్టిగా ఒక అరుపరిచి దా ఇలా రా పని చెయ్యంటే ఏ అంత అరుస్తున్నారు అని ఎప్పుడు కినుక వహించరాదు. చేతులు కట్టుకుని ఎప్పుడు పిలిస్తే అప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని భార్య అంటారు. భరించేవాడు భర్త, ఆయన చేత భరింపబడేది భార్య. సాధ్యమైనంత వరకు పనికి మాలిన కబుర్లు ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకు. నరజక్య నబంధక్య తథాశ్రమణయ నచ నచ దుర్భగయ క్వాపి సఖిత్వం కారయేత్వచిత్. ఎప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చి పని చేయడానికి వచ్చే పని మనుషులతో సరదా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయకూడదు. వాళ్ళతో కాలక్షేపం చేస్తే వాళ్ళు ఈ ఇంటి కబుర్లు అక్కడ ఆ కబుర్లు ఇక్కడ చెబుతారు. అందుకని రజకితో, బంధకితో, సన్యాసినితో, భాగ్యహీనురాలితో స్త్రీలు ఎక్కువ మాట్లాడకూడదు. అందులో ముఖ్యంగా సన్యాసులతో తిరగకూడదట. ఈ మధ్యన సన్యాసులతో తిరుగుతా చాలా డేంజర్ అని చెప్పారు. సన్యాసులకి దండం పెట్టాలి, గౌరవించి దూరం నుంచి వదిలేయాలి. సన్యాసులతో తిరిగి తిరగద్దని ఎందుకు చెప్పారంటే వాళ్ళు సన్యాసులు, వాళ్ళకి సంసారంతో సంబంధం లేదు. అందుకని ఇవి రాగానే నీవు కూడా నాలో అవ్వ అంటుందిట. అందుకని వీళ్ళు సంసారం వదిలి సన్యాసులు అవుతారు. అందువల్ల సాధ్యమైనంత వరకు శ్రమణయ్యా, శ్రమణతో తిరగకూడదు. అలాగని తిరస్కరించమంటలేదు సుమా, భక్తితో గౌరవించు, పూజించు, కేవలం ఒక దండం పెట్టి వెళ్ళిపో. వాళ్ళతో మాత్రం ఎక్కువ తిరగకూడదు. అలాగే భాగ్యహీనురాలు, భాగ్యహీనురాలు అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆ భాగ్యం లేని అభాగ్యురాలితో, దౌర్భాగ్యురాలితో ఎక్కువ తిరిగితే ఆ దౌర్భాగ్యం నీకు అంటకట్టడానికి నీ సౌభాగ్యం చూసి ఈర్షిపోయి లేనిపోని చెబుతుంది. కొంతమంది ఉంటారు పెళ్ళైన దగ్గర నుంచి ఊడుతూ రోజు కలహం పడతారు. అటువంటి వాళ్ళతో మాట్లాడితే నీకు కూడా తెలియకుండానే పిచ్చి లక్షణాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదండి, కొంపలు కూల్చేవాళ్ళు చాలామంది తయారయ్యారు, దానికి ఒక వాదమని పేరెట్టారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బాగానే ఉంటారు, ఈ కాపురాలు కూలుస్తూ ఉంటారు అన్నమాట. రామచంద్ర ప్రభు, ఇది కలియుగం అండి బాబు. అందుకే నేను ఈ మధ్య నీలకంఠేశ్వర శతకంలో ఒక పద్యం రాశాను. ఈ మధ్యకాలంలో సాహిత్యములు లేవు, వాదనల ఘోషలు కానీ. సాహిత్యం పోయింది, వాదన, ఆ వాదనం ఈ వాదన ఏంటో పిచ్చివాదన అన్నమాట. ఇంకా వాదనల గురించి ఎత్తడం కూడా అనవసరం అన్నమాట. సాహిత్యములు లేవు వాదనల ఘోషలు గాని చిత్తమ్మునందోహల్ పుట్టవు వ్యర్థవాదనలచే యుద్ధంబులే గాని. ఈ కలియుగంలో సాహిత్యం లేదు, వాదనల ఘోష. మనస్సులో మంచి మంచి కవిత్వానికి సంబంధించిన ఊహలు పుట్టవు ఈ వాదనల పేరుతో యుద్ధాలే గాని. పూర్వ పుణ్యఫలాలు ఉంటాయి కదా, ఆహాహా పూర్వ ఫలము చక్కగను అందింపంగనుద్యోగముల్ మహాత్మ్యంబని చాటుకొంద్రు పరమాత్మ నీలకంఠేశ్వర. కొన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి వాడు చేరిపోయారు, నానా రకాలుగా భ్రష్టం అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళకు ఊహలు ఉండవు, పిచ్చివాదన, సంస్కృతం రాదు, తెలుగు రాదు, వ్యాకరణం రాదు, ఇష్టం వచ్చినట్టు తయారైపోవడం. దాంతో ఇవాళ మన పాఠ్యాంశాలు ఎలా తయారైపోయాయండి. అలాంటి వాదనలు చేసేటటువంటి వాళ్ళతోటి కాపురాలు కూల్చే వాళ్ళతో పతివ్రత ఎప్పుడూ స్నేహం చేయరాదు. సాధ్యమైనంత వరకు పతివ్రత లేని వాళ్ళు రోటి మీద కూర్చోకూడదు, రోకల మీద కూర్చోకూడదు, చీపురు కట్ట మీద కూర్చోకూడదు, తిరగల మీద కూర్చోకూడదు, గడప మీద కూర్చోకూడదు. ఇక్కడ చెప్పారు, నోలూకలే నముసలే నవర్ధన్యాం దృషద్యపి న యంత్రకే న దేహల్యాం సతీచ ప్రవశేత్ క్వచిత్. ఎప్పుడు దేహలి గడప మీద కూర్చోకూడదు. సాయం సంధ్యా సమయంలో పేలు కుక్కుకోవడం, బుర్రగొక్కుకోవడం, దువ్వుకోవడం చేయకూడదు. దీనివల్ల దరిద్రం పట్టుకుంటుంది. భార్యాభర్తలు ఐకవత్యంతో ఉన్న కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. భార్యాభర్తలు కలహించే ఇంట్లో ఎప్పుడు దారిద్ర్యం తాండవిస్తుంది, రోగాలు పెరిగిపోతాయి. ఒక్కొక్కప్పుడు ఇంట్లో సామాను లేకపోతే ఈ ఇద్దరు అవగాహనతో ఉండాలట. భార్యాభర్తలు ఇంట్లో సామాన్లు అయిపోయాయి అనుకోండి, అప్పుట ఉప్పు లేదు,
పప్పు లేదు ఇలాంటివి అనకూడదట. నేను అండం కష్టమండి, నేను ఎప్పుడు కూడా లేదు చెప్పట్లేదు. అందుకే మీకు ఒకటి రెండుసార్లు చెబుతున్నాను. సర్పిహి అంటే పోపు సామాగ్రి, లవణం, లవణం అంటే ఏమిటి ఉప్పు, తైలాది అంటే నూనె మొదలైనవి ఇళ్లల్లో ఉండవు. ఒకసారి ఆలోచించండి, ఈ ద్విజ స్త్రీలు పతివ్రతలు పాతివ్రత్య ధర్మాలు చెబుతున్నది పార్వతికి, పక్కన శివుడు ఉండగా రథంలో వెడుతూ ఉండగా చెబుతున్నారు. శివుడికి పోపు సామాగ్రి కావాలా? శివుడికి ఉప్పు పప్పు కావాలా? శివుడి ఇంట్లో వంటలు ఉంటాయా? శివుడు ఈ భౌతిక శరీరానికి సంబంధమైన వాడా? కానీ పార్వతి వంకతోటి మనకి చెబుతున్నారు వాళ్ళు. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, కాపురం పెట్టారు, ఏ చిత్తూరులోనో లేకపోతే అదేదో కేపీహెచ్బి దగ్గరో లేకపోతే గుంటూరు సంపత్ నగర్లోనో ఇటువంటి తోడు మకాం పెట్టారు. తీరా మకాం పెట్టిన తర్వాత ఒక్కో రోజు ఎవత్తు పొరపాటున ఈయను ఆవిడ చూసుకోలేదు, ఇంట్లో పోపు లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు. అప్పుడు నువ్వే తేలేదు, ఇల్లు చూసుకోవట్లేదు అని నువ్వు మొగుడిని తిట్టకూడదు. నీ మొహానికి డబ్బంతా నీ చేతిలోనే పోస్తున్నారుగా, నువ్వేం చేసావు అని భర్త భార్యను తిట్టరాదు. ఆ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అర్రరే నెలకి సంబంధించిన సామాన్లు వేసుకోలేదన్నమాట మనం, ఎంతసేపు బయట వ్యవహారాలే చూసుకుంటున్నాం, దిక్కుమాలిన వాట్సాప్లు సీరియల్స్లో పడిపోయాం అని ఒకళ్ళకి ఒకళ్ళు సర్దుకుని అప్పటికప్పుడు తెచ్చుకుని ఏదో రకంగా కుటుంబం నడుపుకోవాలి. కానీ కొట్టుకుని రోడ్డు మీద పడకూడదు. చీటికి వాటికి పెద్దవాళ్ళకి బాధ కలిగించకూడదు, తల్లిదండ్రులకి బాధ కలిగించకూడదట దంపతులు ఎప్పుడు కూడా. కుటుంబంలో ఉన్న కలహములు బయటికి రచ్చకెక్కితే అందరూ పెద్ద మనుషులు అవుతారు, చివరికి మీరు అల్లరవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండాలి. ఇంత బాగా వరసగా చెప్పుకొచ్చారు.